పినాకిని పెన్న అయిపోలా వికృతి అయ్యి తెలుగులో. అలాగ కౌశికి కోసెయ్యిందనమాట. ఈ కౌశికి నదీ తీరంలో అరణ్యంలో ఆశ్రమం కట్టుకుని కొందరు ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. అందులో ఒక మహానుభావుడి పేరు శమీకుడు. మహానిష్ట కలిగిన వాడు, పొరపాటున కూడా కోపం లేనివాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, దానాలు పుచ్చుకోనివాడు, తనంత తాను ఆత్మారాముడై సుఖించేవాడు ఆయన. అటువంటి పుణ్యాత్ముడు జపం చేసుకుంటున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. పరీక్షిన్నరేంద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మహాత్మా, ఈ పూట విపరీతమైన దాహం వేస్తోంది, వేటాడి వేటాడి అలిసిపోయాను, ఎక్కడ ఒక్క చుక్క నీరు దొరకటం లేదు, ఇంతలాంటి దాహం నేను ఎప్పుడూ ఎరగను అంచేత తోయములు తెమ్ము, మాకున్ తోయము వారలును లేరు, మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇక్కడ లేరు, స్నేహితులు లేరు. తోయము వారు అంటే స్నేహితులని కూడా ఒక అర్థం, నాకు ఇక్కడ ఎవరో స్నేహితులు బంధువులు లేరు, అందుకని అడుగుతున్నాను అన్నాడు. ఆయన జపంలో ఉండడం వల్ల ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుని ఉన్నాడు నిష్ఠగా. నిజంగా జపం చేసేవారికి ఈ మాటలు వినబడతాయా? ధ్యానం చేస్తున్నాము, మేము జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకున్న వాళ్ళు నిజంగా మౌనంలో కూర్చుని కళ్ళు మూసుకుని నిజంగా శ్వాస మీద ధ్యాస పెడితే ప్రపంచం తెలియదు వాడికి, అన్నీ మర్చిపోతాడు. సెల్ ఫోను వినబడి లోపల ఇడ్లీ కోసం పెట్టిన పోపు వాసన ముక్కుకి తగిలితే వీడి మొహం శ్వాస మీద ధ్యాస ఎక్కడ ఇడిసింది, రోగం తప్ప వీడికి ఆత్మారోగం వస్తుంది కొంతకాలానికి, ఇంకేం హీరాదు. కఠోర నియమంతో ప్రపంచాన్ని మరిచిపోయి ఇంద్రియాలను అదుపులో పెట్టినటువంటి తన్మయులు వారు, వారికి ఇంకా ప్రపంచం తెలియదు, కుదిపితే కూడా తెలిసేది కదట, అది నిష్ఠ. అలాంటి నిష్ఠలో ఉండి తపస్సు చేస్తున్న శమీకుడికి రాజుగారి మాటలు చెవులోకి వెళ్ళలేదు, సోకలేదు, అలాగే జపంలో ఉండిపోయాడు. ఏమయ్యా మంచినీళ్ళు అంటే పలకలేదు, కోపం వచ్చేసింది ఆయనకి. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడు తనున్నవాడు చేసన్నలనైన రమ్మన్నడు చల్లని దాహము తెచ్చియేడు. ఎంతటి మహారాజుని వేటకి వచ్చి దాహం బాబోయ్ అంటే ఇన్ని మంచినీళ్ళు ఇవ్వడే, కళ్ళు మూసుకుని గర్వంతో తపస్సు చేసినట్టు నటిస్తున్నాడు. ఇది కపట ధ్యానం. నిజంగా ధ్యానమా? ధ్యానంతో ఉంటే ఇతరులకి ప్రాణం పోకుండా మంచినీళ్ళు ఇవ్వాలనే జ్ఞానం రాదా? ఎంత అహంకారం, చల్లని మంచినీళ్ళు ఇవ్వడు, కనీసం చెయ్యి సంజ్ఞ చేసి రమ్మండు, కూర్చోమండు. వీడా తపస్వి అంటే ప్రాణం పోయేవాడికి ప్రాణం నిలబెట్టే మంచినీళ్ళు ఇవ్వనటువంటి వాడి తపస్సు తపస్సు కాదు, ఈ తపస్సుని పాడు చేస్తాను, వీడి అహంకారం తగలయ్యా అని కోపం తెచ్చుకున్నాడు. ఎప్పుడూ లేని కోపం వచ్చింది ఆయనకి ఆ పూట. వెంటనే పక్కనే చూశాడు, చచ్చిన ఒక పాము ఉంది అక్కడ, పాము కళేబరం. ఆ శవాన్ని నేను మెళ్ళలో కండువా వేసుకున్నట్టుగా వేసి సన్మానం చేసిపోయాడు. అందరూ కండువాలు శాలువాలు వేస్తారు, ఆయన పాముని చచ్చిన పాముని వేసిపోయాట. నిజంగా పరమధర్మాత్ముడు, పొరపాటును కూడా ఇలాంటి పనులు చెయ్యనివాడు. ఆ పూట ఆయన యోగం విచిత్రం, ఒక్కొక్కప్పుడు కాలప్రభావం అంటారు దీనికి. వ్రజ భాగవతంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు, నిజానికి ఈ తప్పు పరీక్షిత్తుది కాదు. పరీక్షిత్తు ఆ పూట ఒక కిరీటం నెత్తి మీద పెట్టుకుని వెళ్ళాడు. ఆ కిరీటంలో ఉన్న బంగారంలో కలిపురుషుడికి కూర్చున్నాడు. ఇతను కలిపురుషుడికి ఏమని వరం ఇచ్చాడు? అధర్మపూర్వకమైన సువర్ణం ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండన్నట్ట. ఈయన ఎక్కిన కిరీటంలో ఆయన కూర్చున్నాడు. మళ్ళీ మనకు అనుమానం రావాలి, ఏమండి ఆయన దొంగ బంగారం కొండ కదా, వీధిలోకి ఎవడన్నా దొంగాడు బంగారం అమ్మితే కొంటాడా? వాడికి శిరశ్ఛేదం చేయిస్తాడు. ఈయన పెట్టుకున్న కిరీటమును అధర్మ బంగారము అధర్మ సువర్ణముగా భావించి కలిపురుషుడు ఎందుకు ఎక్కాడు అంటే దీని వెనకాతను ఒక గొప్ప కథ వ్రజ భాగవతంలో చెప్పారన్నమాట. ఒకప్పుడు జరాసంధుడు 16,000 మంది రాజకుమారుల్ని జయించి చెరసాల్లో బంధించాడు. వాళ్ళందరి కిరీటాలలో ఉన్న బంగారాన్ని కొంత కొంత ముక్కని కత్తిరించి ఈ బంగారముతో విజయచిహ్నం అంట, ఇంతమందిని బంధించి వాళ్ళ కిరీటములలో ఉన్న బంగారపు ముక్కలన్నిటినీ కరగదీసి దాంతో కిరీటం చేసుకుని నెత్తి మీద పెట్టుకుంటే ఎందరిని జయించినట్టుగా నాకొక సాక్ష్యం అని ఆ రాజకుమారుల కిరీటాల్లో ఉన్న బంగారాలని కత్తిరించి కరగదీసి మంచి నవరత్నాలు తాపడం చేయించి ఈ కిరీటాన్ని చేశాడు. కొత్తగా బంగారంతో వస్తువు చేయించుకున్నాక దానిని పెట్టుకునే ముందు ఆవు పాలతో శుద్ధి చెయ్యాలి. ఎప్పుడైనా మీరు ఇక మీద గుర్తుపెట్టుకోండి, బంగారం టక్కన ధరిస్తే దాంట్లో కొన్ని దోషాలుంటాయి, అందులో ఏముందో తెలియదు. చేసిన వాడి పాపం, అమ్మినవాడి పాపం లేక ఆ బంగారపు దోషం ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రజల ప్రాణం తీస్తుంది, రకరకాల ఇబ్బందులు ఇస్తుంది. అందుకని కొత్త బంగారంతో వస్తువు రాగానే ఆవు పాలతో శుద్ధి చేసి ఆ ఉంగరమో లేకపోతే గాజో గొలుసో వేసుకోవాలి. పూర్వకాలంలో అందరూ శుద్ధి చేసేవారు గోక్షీరాలతో. ఆవు పాలు దొరకకపోతే ఆవు మూత్రం లేక ఆవు పేడ రాసినా ఆ దోషం పోతుందిట, అంత గొప్పది. గోమయం యమునా సాక్షాత్, ఆవు పేడ అంటే సాక్షాత్తు యమునా నది. గోమూత్రం నర్మదా శుభ, ఆవు మూత్రం నర్మదా నది జలం. క్షీరంతశ్యాంతు గంగావై, ఆవు పాలు సాక్షాత్తు గంగాజలమే. కిం పవిత్రమతఃపరం, అందుకే ఆవు కంటే పవిత్రమైనది మరేదీ లేదు అని కాశీఖండంలోని గొప్ప శ్లోకం ఇది. అందుకని ఆవు పాలతో ప్రక్షాళన చేస్తే గంగాజలంతో ప్రక్షాళన చేసినట్టే. వీడేం చేశాడు, ఈ రాజుల కిరీటములలో ఉన్న బంగారపు ముక్కలతో తయారు చేసిన కిరీటాన్ని ఆవు పాలతోటి లేక ఆవు మూత్రంతో పేడతోటి పంచామృతాలతో కాకుండా, క్రూరుడు కదా కిరాతకుడు వాడు, నేను ఒక ప్రత్యేకమైన ద్రవ్యంతో ఈ కిరీటాన్ని అభిషేకం చేస్తానన్నట్ట. మహారాజుల దగ్గరికి వెళ్ళి ఆ జైల్లో ఉన్నవాడిని ఒక్కొక్కడిని, ఒకడికి చెయ్యి కోసి ఆ నెత్తురు పళ్ళెంలో పెట్టాడు, ఒకడికి పేక కొంచెం కోసి ఆ నెత్తురు పెట్టాడు, ఒకడికి ముక్కు కోసి ఆ నెత్తురు పెట్టాడు, ఇలా శరీరములో ఒక్కొక్క అవయవము కోసి ఈ నెత్తురు పట్టి ఆ నెత్తురుతో అభిషేకం చేశాట దుర్మార్గుడు వాడు ఆ కిరీటాన్ని. ఎంత పాపాత్ములు ఉంటారంటే ఉన్నారని వాడు నిరూపించాడు. అందుకే జరాసంధుడు లాంటి క్రూరుడు లేడు. అసలు జంతువుల్ని హింసిస్తేనే ప్రాణం గిలగిల్లాడుతుందంటే ఈ మహారాజ కుమారులందరి శరీరములను ఒక్కొక్క చోట కోసి ఆ నెత్తురుతో ఈ కిరీటాన్ని అభిషేకం చేసి అప్పుడు ఆ కిరీటాన్ని విజయచిహ్నంగా గర్వంగా నిండు సభలో నెత్తి మీద పెట్టుకున్నాడు వాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పాపం పండింది. శ్రీకృష్ణుడు భీముడి ద్వారా వాడిని సంహరింపజేశాడు, వాడు చచ్చాడు. చావగానే వాడి ఖజానా ఓపెన్ చేయించేట ట్రెజరీ ఆఫీస్ని భీముడు, అందులో ఈ కిరీటం కనపడింది. యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్క రాయి కొద్దిగా చిట్లిందనమాట. ఈ కిరీటం చాలా బాగుంది బావా, జరాసంధుణ్ణి జయించాను గనక వాడిని చంపాను కనుక ఈ కిరీటం నెత్తి మీద పెట్టుకుంటానని టక్కున ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోబోతుంటే కృష్ణుడు చెయ్యి గట్టిగా పట్టేసి ఆగోయ్ అన్నాడు. ముచ్చటపడి కిరీటం నెత్తి మీద పెట్టుకుంటుంటే చెయ్యి పట్టుకున్నావు ఏమిటన్నా టీన, ఈ కిరీటం నెత్తి మీద పెట్టుకుంటే దుర్మరణం పాలైపోతావు కొద్ది రోజుల్లో అన్నాడు. ఈయన హడిలిపోయి ఏమిటన్నట్ట, ఇలా జరిగిందిరా, అది నెత్తురుతో అపవిత్రమయ్యింది, పాపపు బంగారం అది, ఈ కిరీటం ఎవడు నెత్తి మీద పెట్టుకున్నా వాడికి భయంకర మరణం తప్పదు, వద్దనగానే హడిలిపోయి భీముడు నెత్తి మీద పెట్టుకోవడం మానేశాడు. కానీ కక్కుర్తి అంటారు దీన్ని, పోనీ ఆ వదిలేయచ్చుగా, దీన్ని ఒక సంచిలో పెట్టి మూతి కట్టి వాడిని జయించినందుకు నెత్తి మీద పెట్టుకోపోయినా కనీసం ఖజానాలో పెట్టి అప్పుడప్పుడు చూసుకుంటాను గర్వంగా అని దాన్ని తన ఖజానాలో దాచాడు. ఆయన వెళ్ళిపోయాక ఆ రోజు మన పరీక్ష నరేంద్రుడు ఖజానా తెరిచి రోజు ఒక కిరీటం పెట్టుకుని అలవాటు ఈయనకు కూడా, ఈ పూట ఈ కిరీటం నచ్చింది, ఈయన కర్మయోగం అది. అది జరగకపోతే మనకి ఈ భాగవతం వినడం అనే యోగం పట్టదు. అందువల్ల ఆ పూట ఆ కిరీటాన్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని వేటకి వెళ్ళాడు. అధర్మ మూలకమైన బంగారం ఎక్కడుంటే అక్కడుంటానన్నాడుగాయినా, అందుకని ఈ కిరీటం నెత్తి మీద పెట్టుకోగానే కలిపురుషుడు శిరస్సు మీద ఎక్కి వీడి బుద్ధిని కొంచెం దుర్బుద్ధిగా మార్చాడు, ప్రేరేపించాడు. లేకపోతే పరమ ధర్మస్వరూపుడైన హరిభక్తి పరుడు పరీక్షిత్తేమిటి, ఒక మహానుభావుడైన ఋషి మెడలో కండువా వేసినట్లుగా చచ్చిన పామును వేయడమేమిటి, ఇదన్నమాట మూల కారణం. కాలప్రభావం, అధర్మ ప్రభావం. ఈ తర్వాత పాముని వేసి తన దారిని పక్కకు వచ్చాడు. ఆశ్చర్యం, పక్కనే ఉంది కౌశికీ నది, ఆ నదిలో ఆచమనం చేసి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు. క్షణకాలం క్రితం ఈ నది దగ్గరికి వచ్చి ఈ నీళ్లు తాగి వెళ్ళిపోవచ్చుగా, కానీ పక్కనే ఉన్న నది కనబడకపోవడం ఏమిటి, ఈయన్ని మంచినీళ్ళు అడగడం ఏమిటి, మెడలో పాము వేయడం ఏమిటి అంటే, దీనికి కూడా మూల కారణం దేవతలు కావాలని కాసేపు ఆ నది కనపడకుండా చేశారట. ఇవే కళ్ళు మూసుకుపోవడం అంటే. ప్రమాదం వచ్చేటప్పుడు మనకి ఏం కనపడదు, అయ్యాకారే పక్కనే ఉంది కదా అనిపిస్తుంది అన్నమాట. కానీ ముందు ఈ క్షవరం అవ్వాలి. దేవతలు ఇతనికి శాపం వస్తే కానీ సుఖుడు ఇతనికి భాగవతం చెప్పడు, చెప్పకపోతే ప్రజలకు అందదు, ప్రజలకి భాగవతం అందకపోతే మనకి అందదు, లోకమంతా అధర్మంతో నశిస్తుంది. అందుకని లోకంలో భాగవతం అనే ఒక పవిత్ర దివ్య గ్రంథం వ్యాప్తి చెందడం కోసమే తాత్కాలికంగా కనపడకుండా చేసి పారేశారన్నమాట. అనేది ఇది దేవ సంకల్పం. మీరు ఎప్పుడైనా ఒక సత్కార్యం చేసేటప్పుడు దేవతలు తాత్కాలికంగా విఘ్నాలు ఇస్తారు, ఇది దేవ విఘ్నం అంటారు. బంధు విఘ్నం, రాక్షస విఘ్నం, దేవ విఘ్నం, ఆత్మీయ విఘ్నం, ఆ తర్వాత మాయ, ఈ ఐదింటిని దాటితే అప్పుడు మోక్షం వస్తుంది. అందుకే దేవతలు కనపడకుండా చేయడం వల్ల ఆ నది కనపడలేదు, ఇప్పుడు కనపడింది, నీళ్ళు దాగి వెళ్ళిపోయాడు. శమీకుడి మెడలో పాము పడినా ఆయన ఏం కళ్ళు విప్పల, ఆయనకి ఇందాక పిలిస్తే వినపడలేదు, ఇప్పుడు మెడలో పాము పడినా ఏమీ ఆ స్పరిశ కూడా తెలియలేదు. అలాగే కూర్చుని జపం చేస్తున్నాడు. పక్కనున్న కుర్రాళ్ళు చూశారట, ఈ క్రికెట్ బ్యాట్లు పుచ్చుకుని వీధుల్లో ఆడేవాళ్ళు అక్కడ కూడా ఉన్నారులేండి. అలాంటి వాళ్ళు చూసి పరుగు పరుగున వెళ్ళి మరొక చోట ఆటలాడుకుంటున్న ఈ శమీకుని కొడుకు శృంగి అని ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళారు. నాయనా శృంగి, ఎవడో ఒక మహారాజు గారు వచ్చాడు, మరి ఎవరో తెలియదు, మీ నాన్నగారి మెడలో పావుని వేశాడు, అది చచ్చిందో బతికిందో మీ నాన్నని కాటేస్తుందేమో చూసుకోరా అనగానే ఈ కుర్రాడు వెనక ముందు చూడకుండా ఆగ్రహో దగ్గరుడే, కుర్రాళ్ళకి కొంచెం అదుపులో ఉండదు ఇంద్రియం, అందుకని క్రోధావేశంతో తపశ్శక్తి ఉంది కానీ శాంతం లేకపోవటం వల్ల కౌశికీ నదిలోకి దిగిపోయి ఆచమనం చేసేసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఏ దుర్మార్గుడు మా నాన్న మెడలో పాముని వేశాడో వాడు నేటికి 7వ రోజు సూర్యాస్తమయ సమయానికి తక్షకుడనే పాము విషాగ్ని చేత దగ్ధమై మరణించుగాక అని శపించేశాడు. తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి, మా నాన్న మెడలో పాము ఉంది, అది చచ్చిందో బ్రతికిందో, ఒకవేళ చచ్చింది బ్రతికితే మా నాన్నని చంపుతుందేమో, రక్షించండి అని ఏడుస్తున్నట్టు. ఇంత శాపం ఇచ్చినవాడు మళ్ళీ వాళ్ళ నాన్నని రక్షించడానికి భయం, పాము కాటేస్తుందని. ఇలా ఉంటారు కొంతమంది. అది విని ఆ ఏడుపులకి మెలకు వచ్చినే ఈ మెడలో ఉన్న పాముని తీసి పక్కన పారేసి, ఒరే నేను జపం చేస్తున్నాను కదా, నా మూపు మీదకి ఈ పాము ఎలా వచ్చింది అంటే జరిగింది చెప్పి ఎవడో రాజుట వేసేట వండి నేను శపించాను, 7వ రోజు వాడు చచ్చిపోతాడు సూర్యాస్తమయంతో అన్నాడు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూచి, ఎంత పొరపాటు చేశావు నాయన, ఆ వచ్చినవాడు పరీక్షిత్తనే మహారాజు, అభిమన్యుని కుమారుడు, కడుపులో ఉండగానే అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తే దగ్ధమైపోయాడు, శ్రీకృష్ణుడు ఆయన్ని బ్రతికించాడు, అతడి వల్ల ధర్మం ఇంకా నిలబడింది, మనం ఉన్నామంటే ఆయన వల్లరా, అటువంటి పుణ్యాత్ముడు పొరపాటున కలిప్రభావంతో చిన్న పొరపాటు చేస్తే ఇంత శాపం పెడతావా, అతడు చచ్చిపోతే పూర్తిగా కలిపురుషుడు విజృంభిస్తాడు, ఎక్కడ చూచినా అధర్మం పెరిగిపోతుంది, హింస ప్రజ్వరిల్లుతుంది, కులాలు మతాలు ప్రాంతాలు అనే దుష్టతత్వాలు పెరిగిపోతాయి, ప్రజలు ఒకరినొకరు నమ్ముకోరు, భార్యని భర్త, భర్తని భార్య, తల్లిదండ్రుల్ని పిల్లలు, పిల్లలు తల్లిదండ్రుల్ని, పక్కన కూర్చున్నవాడు పక్కన కూర్చున్నవాడిని నమ్మరని చెప్పేశాడు అక్కడ. అంతటి ద్వేషం పెట్టుకుంటారు. లోకంలో డబ్బు రాజ్యం ఏలుతుంది, ఎక్కడ నమ్మకాలు ఉండవు, వాక్కుకి విలువ ఉండకుండా పోతుంది, దేవాలయాలలో విగ్రహాలు చెమటలు పట్టి రాత్రిపూట కన్నీళ్లు కారుస్తాయి. 5000 సంవత్సరాలు కలియుగంలో శ్రీకృష్ణుడు శరీరం విడిచిన తర్వాతట దేవాలయాలలో ఉన్న విగ్రహాలలో ఉన్న దేవతామూర్తులు విగ్రహాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారట, ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ ఆవాహన చేస్తే కానీ రారు, ఇక విగ్రహం మిగులుతుంది, అందులో దేవుడు ఉండడు, నది ఉంటుంది, నదిలో దేవత ఉండదు. అందుకే మీరు స్నానం చేసిన పూర్వంలో ఫలితాలు లేవు, ఇప్పుడు కారణం అదే, ఎప్పటికప్పుడు మనం ఆవాహన చెయ్యాలి. అందుకే స్నానం చేసే ముందు నీళ్లలో గంగే చెయ్యమునే, కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటేనే అవి వస్తాయి, లేకపోతే ఉట్టి మురికి నీళ్ళే. గుళ్ళోకి వెళ్ళి పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా అంటే అర్చకుడు తలుపు తీయగానే మళ్ళీ అమ్మా నిన్ను ఆవాహన చేస్తున్నానంటేనే అమ్మ వస్తుంది, లేకపోతే అందులో అమ్మ ఉండదు, అటు వెళ్ళిపోతుందిట. అప్పుడు ఆ విగ్రహం ఇక మనకు వరాలు ఇవ్వదు. నేను చెప్పింది సప్రామాణికం కావాలంటే దేవీ భాగవతంలో నవమ స్కంధం చూడండి, భాగవతంలో ధర్మరాజు గారు శరీరం విడిచిపెట్టే ముందు జరిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు వినండి, దేవాలయాలలో విగ్రహాలు ఒక్కపోత తట్టుకోలేక ఏడుస్తున్నాయని రాశాడు అందులో. ఇంత భయంకర కాలం కాబట్టి కలిపురుషుణ్ణి నిగ్రహించేవాడు లేకపోతే ప్రపంచం తల్లకిందులవుతుంది, అధర్మం పెరుగుతుంది, అన్యాయంగా పుణ్యాత్ముడిని చంపావురా అని ఇక్కడ భారతంలో శమీక మహర్షి ఒక పద్యం చెప్పాడు, భాగవతంలో రాయలేదు కానీ ఆదికవి నన్నయ్య రాశాడు భారతంలో. క్రోధమ్మ తపమున్ జర్రచున్ను క్రోధమ్మ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ సకలం బునుకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్వికి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, కోపమే అష్టసిద్ధులను నాశనం చేస్తుంది, క్రోధం అన్నిటినీ నాశనం చేస్తుంది, మానవ పతనానికి మూలం కోపం. కాబట్టి మనిషి ఎంతటి ఆగ్రహం వచ్చినా అదుపులో పెట్టుకోవాలి, అదే సాధన. కాస్త కోపంతో 100 సంవత్సరాల తపస్సు పోతుందిట. అసలు కలియుగంలో 100 ఏళ్ళు తపస్సు ఎవడు చేయగలడు? ఒక్కసారి శాపం పెట్టడం ద్వారా, ఒక్కసారి కళ్ళు ఎర్ర చేయడం ద్వారా 100 సంవత్సరాల తపస్సు పోతుందంటే, రాబోయే జన్మలలో నువ్వు చెయ్యబోయే పుణ్యం కూడా ఇప్పుడు నాశనం చేస్తున్నావు. డెబిట్ కార్డు అది ఉంది కదా, కార్డుని కొనేస్తే తర్వాత ఇంటి మీద పడి అప్పులాడు సర్వనాశనం చేస్తాడు, అది ప్రమాదం. సర్వమును నాశనం చేసే కోపం పొందావు. సరే బాలుడివి, నువ్వేం చేసినా చెల్లుతుంది, వెనక్కి శాపాన్ని తీసుకోమంటే నేను తీసుకోలేను, నాకు ఆ శక్తి లేదన్నట్ట. శాపం ఇవ్వగలను కానీ శాపమును తిప్పుకునే శక్తి నాకు లేదు. వస్తువుని పాడు చేయగలను, బాగు చేయలేనన్నాడు వాడు. అప్పుడు తండ్రి పరీక్షిత్తుకి కొంతమంది ఋషికుమారుల ద్వారా, నాయనా, నేటికి 7వ నాడు సూర్యుడు అస్తమించే సమయమునకు పరీక్షిత్తు నిన్ను తక్షకుడు వచ్చి కాటేసి చంపేస్తాడు, ఇది మా అబ్బాయి నీకు ఇచ్చిన శాపం, నువ్వు చేసిన చిన్న పాపానికి వాడిచ్చిన శాపం, ఎలా రక్షించుకుంటావో నిన్ను నువ్వు రక్షించుకో అని కౌరు పెట్టగానే ఈయన కొంచెం దుఃఖించి, ఎందుకు వేటకి వెళ్ళాను, ఎందుకు మంచినీళ్ళకి ఆయన దగ్గర ఆగాను, ఎందుకు మెడలో చచ్చిన పాము వేశాను, వేస్తే వేశాను ఆ కుర్రాడు శాపం ఇవ్వడం ఏమిటి, ఇదంతా నా యోగం అనుకున్నాడు. కానీ శాపం తిరిగి శృంగికి ఇవ్వగలడు, ఇవ్వలేదు. అదే సాధకుల లక్షణం. అవసరమైతే ఒరే నన్ను శపించావు కనుక నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోతట. కానీ ఎంత శక్తి ఉన్నా సాధుపురుషుడు కనుక, హరిభక్తుడు కనుక, విష్ణుభక్తులకి కోపం రాకూడదు. వస్తే వాడు విష్ణుభక్తుడు కాదు. అందుకే ఆ మహాత్ముడు దేవరాతుడు అని కూడా పిలువబడతాడు ఆయన. అటువంటి పుణ్యాత్ముడు శాంతత్వం వహించి, ఇక 7వ రోజు సూర్యాస్తమయంలోపు శరీరం విడిచిపెట్టేలోపు నేను ఏమి చేస్తే మోక్షానికి వెడతాను, అప్పుడే నాకు ఒక రోజులో సగం గడిచిపోతోంది, ఇంకా సమయం దగ్గరకు వచ్చేస్తోంది అనుకుని వెంటనే ఆ క్షణమే సర్వసంగ పరిత్యాగం చేసి కుమారుడు జనమయజయుడికి పట్టాభిషేకం చేసి మహావేగంగా గంగానది దగ్గరికి వెళ్ళిపోయాడు. తులసీ సంయుత దైత్యజిత్పదరజస్తోమంబు కంటెన్ మహోజ్వలమై. ఎంత అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ. నిరంతరం మెడలో తులసీమాలలు ధరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదధూళి కంటే పవిత్రమైనదట గంగానది. ఆయన పాదధూళి కంటే పవిత్రమైన వస్తువు ఉంటుందా? ఉండదు. దైత్యజిత్ పద రజస్తోమంబు కంటెన్ మహోజ్వలమై, శ్రీమన్నారాయణుని దివ్య పాద పద్మముల నుంచి వచ్చిన ధూళి కంటే కూడా మహోజ్వలముగా ప్రవహిస్తున్న ఒక నది ఉన్నది, అది గంగానది. ఎందుకని ఆయన పాదధూళి కంటే అది గొప్పది అంటే, అది కూడా ఆయన పాదముల నుండి పుట్టడం వల్ల. శ్రీమన్నారాయణుని పాదముల నుండి పుట్టింది గంగ, అందువల్లే ఆయన పాదముల నుంచి వచ్చే ధూళి కంటే ఇది గొప్పది. సాధారణంగా హరి దగ్గరికి వెళ్ళిన భక్తులు నీ పాదధూళి మా నెత్తి మీద వేసుకుంటాం, తద్వారా మోక్షం పొందుతూ ఉంటారు, ఆ ధూళి కంటే ఇది గొప్పదని ఒక అర్థం. ఈ కంటే అన్నా, వలన అన్నా, నుండి అన్నా, పట్టి అన్నా ఒకటే అర్థం. ఇక్కడే కవిగారి గొప్పతనం. ఏమిటి? పదరజస్తోమంబు కంటెనంటే పాదరజము నుండి పుట్టిందని రెండో అర్థం. ఇక్కడ కంటెన్ అంటే నుండి అని అర్థం చెప్పాలి. శ్రీమన్నారాయణుని పాదాలలోని ధూళి కణము నుంచి పుట్టింది గంగ, అందుకే అంతలా ప్రవహిస్తోంది, అది అంత గొప్పది. అటువంటి గంగానది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గంగానది లోపలికింబోయి మరిష్యమాణుడగుచున్ ప్రాయోపవేశంబునన్, గంగానది మధ్యలో ఓ చిన్న భవనం కట్టుకున్నాడు. కొందరు తప్పు అంటున్నారు, కాసుమా ఆయన ఒకే స్తంభంతో ఉన్న మేడ కట్టినట్టుగా ఆది పర్వం అందరికీ ప్రామాణికమైన భారతం చెప్పింది. భారతం కంటే ప్రామాణికం ఏమిటి? కొంతమంది ఒంటి స్తంభం మేడ ఎక్కడ కట్టాడు, ఇవన్నీ అబద్ధాలని ఈ మధ్యన భాగవతాలు, ఈ ఎవడ పడితే వాడే సంపూర్ణ రామాయణాలు సంపూర్ణ భాగవతాలు హఠాత్తుగా దీపోయి చెప్పేయడం, దాంతో వస్తుంది కొంపంతా. మీరే ఆది పర్వం మహాభారతం మనకి ప్రామాణిక గ్రంథం కదా, అసలు వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదల ధర్మార్థకామ మోక్షస్థితికిన్ అన్నారు. వేదములు, స్మృతులు, ఉపనిషత్తులు, ఈ పురాణాలకి ఎక్కడైనా వాదోపవాదం అయితే ఇందులో చిట్ట చివరగా ఏది ప్రమాణంగా తీసుకోవాలంటే ధర్మార్థ కామ మోక్షములనే నాలుగింటికి ప్రమాణం భారతం అని వ్యాసుడు చెప్పాడు. కాబట్టి భారతం అనేది ఒక అద్భుత ప్రమాణం. ఈ గంగానది మధ్యలో తన మంత్రబలంతో మహాత్ములైన ఋషుల యొక్క తపశ్శక్తితో ఒకే ఒక స్తంభం మీద మేడగట్టాడు, అందులో కూర్చున్నాడు. అంటే గంగానది మధ్యలో ఉంటేనే ఎప్పటికైనా మోక్షమని గ్రహించాడు ఆయన. ఋషులందరినీ కూర్చోబెట్టాడు. మహాత్ములారా, ఋషులారా, నాకు 7వ రోజుతో శరీరం విడిచిపెట్టడం తప్పదు. ప్రాణం పోయేలోపు నేను మోక్షం పొందాలనుకుంటున్నాను. మోక్ష సాధనకి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. కొందరు అన్నారు, గోవింద గోవింద అని గోవింద స్మరణ చెయ్యి అని కొందరు పాటలు పాడారు. ఏవో కథలు చెప్పారు కొందరు. అది చెప్పారు, ఇది చెప్పారు, నువ్వు విధి చెయ్యి అది చెయ్యి అన్నారు. కొందరు నీ శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు మోక్షం పొందేస్తావన్నారు. అన్నీ విన్నాడు ఆయన. ఈ ఎన్ని చెప్పినా ఆయనకేమీ నచ్చడంలా, ఎందుకంటే తెలుసు గనక, జ్ఞాని గనక. ఆ సమయంలో ఆయన అదృష్టం, మహాయోగజాతకుడు, కష్టంలో యోగం అంటారు దీనిని. ఒక మహాపురుషుడు వచ్చాడు. నాకు ఆత్మాభిమానం లేదు, దేహభ్రాంతి లేదు అని చెబుతూ వస్త్రాన్ని కూడా విసర్జించినవాడు, ఎవరితోటి సంబంధం లేనివాడు, ఈ ప్రపంచమంతా హరిమయం, ఇందులో ఉన్న వస్తువులేవి నాకు అక్కర్లా, వాడి పాదాలు చాలు అనుకున్నవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు, నిరంతరం పరబ్రహ్మానందం పొందేవాడు, అటువంటి అవధూతవాడు, ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఎక్కడా ఉండనివాడు, 16 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుడిలా కనబడేవాడు, అద్భుత కాంతితో వెలిగిపోయేవాడు అయిన ఒక పుణ్యాత్ముడు, ఒక అవధూత అక్కడికి వచ్చాడు. వేదవ్యాస మహర్షి పుత్రుడు, ఆయన ద్వారా భాగవత గ్రంథాన్ని పొందినవాడు, కోరికలు లేకుండా కూడా భాగవతం విన్నవాడు సుకుడు ఆయన. ఇక్కడే ఒక అనుమానం వచ్చిందిట పరీక్షిత్తుకి, ఈ సౌనకాది మహర్షులకి. సోత, కోరికలు లేవంటావు, కోరికలు లేనటువంటి వాడికి భాగవతం మీద కోరిక ఏమిటి? భాగవతం ఎందుకు వినడం? వాడికి ఏమైనా మిగతా వాళ్ళకి మళ్ళీ ఏమైనా సంపదలు కావాలా, లేదా ఇంకా వస్తువు కావాలా? ఏమీ లేదే. పుస్తకాన్ని, మస్తకాన్ని, వీటన్నిటికీ అతీతమైన జ్ఞానం శరీరంగా కలిగిన వాణ్ణి, అసలు ధన వ్యామోహం లేనివాణ్ణి, అటువంటి వాణ్ణి కూడా భాగవతం ఎలా ఆకట్టుకుంది? సాధారణంగా ఏదైనా ఒక గ్రంథం విన్నామంటే కనీసం మోక్షం మీదైనా కోరిక ఉండాలి. ఆ కోరిక కూడా లేనివాడు ఈయన, ఎందుకు విన్నాడు అని అప్పుడు చెప్పాడు ఆయన. అదే భాగవతానికి ఉన్న ప్రత్యేకత, ఇంకా దేనికి లేదు అన్నాడు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరి భజనము నిష్కారణమచేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. నిజమైన బుద్ధిమంతులు, నిరపేక్షులు, అపేక్ష అంటే కోరిక, ఏ కోరిక లేనివాడు నిరపేక్షులు. ఆత్మారాములు, ఆత్మధ్యానం ద్వారా లోపలే పరమాత్మని చూచి రమించేవారు, ఆత్మానందం పొందేవారు. అటువంటి మునులు కూడా హరిభజనం ఏ కోరిక లేకుండా చేస్తారు, ఎందుకంటే నారాయణుడంటే పరబ్రహ్మానంద స్వరూపుడు, ఆయనని ధ్యానం చేయడానికి కోరికలు ఉండక్కర్లా. అవధూతలకి ఏ కోరికలు లేకపోయినా భాగవతం ఎందుకు చదువుతారంటే భాగవతంలో వారికి కనపడేది ఆనందం తప్పేం ఉండదు. ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమే, ఆ బ్రహ్మమే భాగవతము, భాగవతమే శ్రీకృష్ణ స్వరూపం. ఏ కోరిక లేనివాడు కూడా వినగలిగిన ఏకైక గ్రంథం భాగవతం. ఇప్పుడు అర్థమైంది కదా, అందుకని భాగవతం వినాలి. భాగవతం లౌకిక ప్రపంచంలో ఉన్న కోరికల్ని తీర్చడమే కాదు, అసలు కోరికలు లేకుండా చేస్తుంది, నిరపేక్షుణ్ణి చేస్తుంది, నిత్య సంతోషిణి చేస్తుంది, ఈ జగత్తంతా బ్రహ్మమయము అని చూపిస్తుంది. అప్పుడు ఎవరికి ఎవరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు, సుఖదుఖాల మీద ఆసక్తి ఉండదు, లాభాలాభాల మీద ఉండదు, ఇక ఏమీ చదవక్కర్లా మీరు. అందుకు కేవలం భాగవతం భక్తి శ్రద్ధలతో అంతో ఇంతో వింటే ఇంకా ఎన్ని లక్షల సాధనలు చేసినారా అని ఫలితం కలుగుతుంది. కోటి యజ్ఞములు చెయ్యండి, 1000 వేదాలు చదవండి, ఇంకేవో పంచసూత్రాలు నేర్చుకోండి, ప్రస్థానత్రయం నేర్చుకోండి, ఇంకా సాధనా పంచకం చదవండి, లేదా ఇంకా అష్టావక్రాది గీతలు చదవండి, ఇవేమీ ఇవ్వలేని ఫలితం భాగవతం ఇస్తుంది. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్తమునన్, సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ. ఈ మాటని సుఖయోగీంద్రుడు చెప్పాడు అత్యద్భుతంగా. 1000 వేదములు చదివినారా అని పుణ్యం. ఇంకేవో గ్రంథములన్నీ కింద మీద పడి బ్రహ్మము చిత్త సత్త కోరికొండచ్చా ఉండకూడదా, ఇది కర్మమా కాదా, ఈ నానాయాతన నువ్వు ఎంత పడినా నీకు అర్థం కాదు. ఎందుకంటే కర్మం అంటే నీకు ఎప్పటికీ అర్థం కాదు కనుక. కర్మని ఆసక్తి లేకుండా చేయడం అనేది ఎవడి వల్ల అవ్వదు, నేను చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. ఎంత నిష్కర్మ సిద్ధాంతాన్ని నైష్కర్మ్యోపనిషత్తు చెప్పినా మళ్ళీ కిందకి దిగాక ఏమండి వాళ్ళ కార్యక్రమం మేము బాగా చేయించామా అనకుండా ఉండలేడు. వంట చేసినవిడు వంట బాగుందా లేదా అనకుండా ఉండలేదు. ఏదో ఒక రకంగా ప్రశంస కోరుకోకుండా ఎవడన్నా ఉండగలడా? ఇలా నువ్వు కోరుకున్నావంటే ఇక నీకు నిష్కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండగలిగే స్థాయికి వెళ్ళాలి. శంకరాచార్యుడు వంటి వాటి వల్లే అవుతుంది. వాడు కూడా ఆ మహానుభావుడు కూడా ఒక్కొక్కప్పుడు భ్రమలో పడ్డానన్నాడు శరీరం ధరించడం వల్ల. ఇంకా మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముంది? కాబట్టి ఇంకా నువ్వు ఏమి చేసినారా అనేది, భాగవతం అనే ఒక్క నిగమం ఒక్క వేదము భక్తితో చదివినా విన్నా వస్తుంది. మోక్షమునకు భాగవతమే నిజమైన గ్రంథము. అందుకని అవధూతలు కూడా దీనిని వింటారు. వారు కూడా వినమన్నారు, రికార్డు చెయ్యమని మరి ఎందుకు కోరతారంటే అవధూతలు కూడా ఈ గ్రంథం అంత గొప్పది గనక. అందుకని శుకుడు విన్నాడు, వినిపించాడు. ఆ శుకుడు రావడంతో టక్కన లేచి నిలబడ్డాడు పరీక్షిత్తు. ఆయనకి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. ఆశ్చర్యం చెప్పంటారా, అప్పటిదాకా ఈయనకి సలహాలు ఇవ్వడానికి నారదుడు వచ్చాట, సనక సనందనాథులు ఉన్నారు అక్కడ, ఇంకా యోగులు ఉన్నారు, అందరూ లేచారు శుకుడు వస్తే. శుకుడు కుర్రాడు, అది కూడా వేదవ్యాసునికి ద్వాపర యుగం చివరి పాదంలో పుట్టినవాడు. ఎప్పటి నారదుడు, ఎప్పటికి సనక సనందనాథుడు, ఎప్పటి యోగులు వాళ్ళు, ఈ కుర్రాడు వస్తే లేచి నిలబడడం ఏంటి? భాగవత గ్రంథం అనే ఒకనొక జ్ఞాన సముద్రాన్ని ఆపోసిన పట్టిన అవధూతకి వయస్సుతో సంబంధంలా. మహానుభావులకి వయస్సుతో సంబంధమే ఉందండి, వారి జ్ఞానము కోట్ల సంవత్సరాల వయస్సు కంటే గొప్పది. అందుకే చిన్న పిల్లవాడైనా భాగవతం చెబితే సాష్టాంగపడటానికి గల కారణం అదే. మహాత్ములు జ్ఞానులకి తెలుస్తుంది. సాష్టాంగపడటం వల్ల ఆ జ్ఞానులకి ఏమీ హాని రాదు సుమా, వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. అజ్ఞానంతో ఆయన సాష్టాంగపడ్డాడు కాబట్టి నేను గొప్ప అనుకుంటే వీడు మళ్ళీ పతనం అయిపోతాడు. వీడికి అది అహంకారం ఉండకూడదు, వారికేమో అది జ్ఞానానికి అడ్డు రాదు. లేకపోతే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే, శుకుడు లాంటి ఒక చిన్న బాలుడికి, 16 సంవత్సరాల వయస్సున్న కుర్రవాడికి నారదాదులు లేచి నిలబడి నమస్కరించారట, సనక సనందనాదులు నమస్కరించారట. పరీక్షిత్తు మహారాజు గారు దండం పెట్టాడంటే పెద్ద ఆశ్చర్యమే ఉన్నది. ఇక్కడ తక్కిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్నాక వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు పరమ పుణ్యాత్ముడు పరీక్షిత్ నరేంద్రుడు, అయ్యా ఈ పుణ్యాత్ములందరి సన్నిధానంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, నాకు మరణం దగ్గరకు వచ్చింది, మరిష్యమాణుణ్ణి అంటే చావాలనే కోరికతో ఉన్నవాడిని తప్పదు గనక, కానీ నాకు ఒక కోరిక, 7 రోజుల్లో చచ్చిపోయే నేను మోక్షం పొందగలనా? నా పాపాలన్నీ విముక్తి చేసుకుని శరీరభ్రాంతి లేక పునర్జన్మ లేకుండా చేసుకోగలనా అంటే వెర్రాడా, అసలు ఎవడు మాత్రం 7 రోజుల లోపల కాకుండా ఇంకో రోజు తావగలడా? మీరెవరైనా ఒకసారి ఆలోచించండి, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అని 7 రోజులు, ఎవడు చచ్చిపోయినా 7 రోజుల్లో చచ్చిపోవలసిందే, ఇది దాటి ఎవడన్నా వెళ్ళగలడా? 7 రోజులలో మరణించడం అంటే ఇదే అంతరార్థం. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము ఈ సప్తవాసరములలో ఏదో ఒకరోజు విడిచిపెట్టక తప్పదు. అక్కడ భౌతికంగా ఒక వారం ఆయనకి,